దసరా ప్రారంభమున ఆశ్రమం వారు శ్రీ భగవానులను గురించి మేజర్ ఏడబ్ల్యూ చాడ్విక్ అను ఆంగ్లేయ భక్తుడు రచించిన వ్యాసమును ఆంధ్రీకరింపమని నన్ను కోరిది. ఈ చాడ్విక్ మొదటి ప్రపంచ సంగ్రామములో పాల్గొని గొప్ప పేరు గడించి ఆపై ఆధ్యాత్మిక చింతన కలిగి శ్రీ భగవానుల వద్దకు ఆకర్షింపబడి అది మొదలు సాధు అరుణాచల అన్ను నామముతో వారి పాదపద్మముల సన్నిధినే సుస్థిరముగా నెలకొని ఉన్నారు. దసరా సెలవులకు నేను ఆశ్రమము వెళ్లగా నా తెలుగు తర్జుమాయించుక పేలవముగా వారికి తోచినట్లు నాకు తెలియవచ్చినది. అందలి భావములను గ్రహించి పద్యరూపమున రచించి చూడుమని నాకు సలహా ఇచ్చిరి. ఆ ఇంగ్లీషు వ్యాసమును వివిధ భాషలలో దాని అనువాదములను శ్రీ భగవానుల షష్ఠీపూర్తి మహోత్సవ ఆహ్వానములతో కూడా పంపుటకై ఉద్దేశింపబడినవి. కావున ఆశ్రమం వారు వాటిని ముద్రించుటకు మిక్కిలి తీవ్రపడుచుండిరి. అక్టోబర్ 17వ తేదీ ఉదయం శ్రీ భగవానుల ఆవేశావహ దివ్య సన్నిధానమున ప్రేరితుడనై 2 గంటలలో 16 పద్యములను ఇట్లు రచించి తిని శ్రీకాంత ప్రముఖామరావళులు నిశేషము నేనంచు తావా కొన్నట్టి మహామహుండు త్రిజగద్వంద్యుండు సర్వోత్తముండు ఈ కాలమున ఎల్ల క్షోభముల పుట్టిల్లౌచుగాసిల్లున్ ఈ లోకం వందు అవతారమొందే కరుడాలోలుండు భాగ్యం బహో. ఆ రమణర్షి షష్ట్యభిదహాయన పూర్తి మహోత్సవంబు చెల్వారును మార్గశీర్ష బహుళాది ప్రమాదిని భక్తులెల్లరున్ శ్రీరమణాశ్రమస్థలిని చేరెదరా శుభవేళ పావన శ్రీ రమణాంఘ్రి పద్మముల చెంగట భాగ్యము వారిదేసుమా. పుట్టిరి శ్రీ మహర్షులక భూసుర దంపతి నోము పంటయ్యి అట్టితరిన్ మహాద్భుత మహస్సొక వృద్ధకు సంస్ఫురించే కన్పట్టెను భక్తి తన్మయత బాల్యమునంది 17 వత్సరాలిట్టులు దాట జ్ఞానము దయించి ప్రబోధము సల్పే ఆత్మకున్ కరమాకస్మిక రీతి నమ్మెయి సమగ్రం వాత్మ సాక్షాత్కృతిన్ పొరయంగల్గె మహర్షి తొల్భవములన్ పుణ్యమ్ములెంతెంత కూర్చిరో తన్మానుషవేషారణమిలం చిద్భాను నిందాపగా శరదంబోధర ఖండమాత్రమై సంఛాదించి విచ్చెన్వెసన్ తదుపరి వారి గైకొనిన దైవిక శక్తి యశోన శైల సత్పదమున కాకుమారుగొని వచ్చి తదంకమునందు చేరిచెన్ తదుభయ కేవలైక్యమది తథ్యము శ్రీ అరుణాచలీశ్వరున్మది తలపోయుటన్న మహర్షి స్మరించుటయన్న ఒక్కటే సంపూర్ణముగా ఆత్మనిష్ట భగవత్ సాయుధ్యమావేశమై ముంపన్ పల్కతలంపరామిని బహిర్బోధము కోల్పోయి నిష్కంప స్థైర్యమునన్ మహర్షి బహువర్షముల్ క్షణం బట్లు సాగింపన్ కల్గెను పావనారుణగిరి క్షేత్రమ్మునందుంటిమై మే నెల్లన్ బహుధూళి దూసరితమై మేల్వాసినన్ తీవ్ర పున్మౌనమున్వహించి ఉండినను నిర్మానుష్యమేకాంతమౌ స్థానం బంధు నివాసమయ్యు రమణస్వామి ప్రభావమ్ములద్దానం చక్కగ్రహించి ఒక్కరిరువురు తత్వ ప్రబోధార్థులై ఉపదేశమ్మునుగ్రహింపవేటన్ చొక్కుమ్ముడన్ గాఢ భక్తి పరుల్ దీనత వేడుటన్ రమణమూర్తిన్ మౌనముల్లల్లమెత్తపడన్ నేడు మహర్షి తాను పరమాత్మస్థానమయ్యన్ కృప తపనుంబోలి మెలంగు భోజనములో తానొక్కడం తీరునన్ 21 వర్షముననే రచయించి అనుగ్రహించెత నురు పరమోపదేశములహో నిరపేక్షమయే ప్రమాణమే అరమరకానరాదు ఋషి స్వానుభవంబులయవి లెస్సగారయగాద్యులౌమునుల వ్యాహృతులన్ ప్రబలించునెంతయున్. చరితన పూర్వమీ రమణ సత్తము ఉత్తమ తత్వసిద్ధియే గురువును కొల్వలేదు పుడు కోరగలేదు ఉపదేశమిద్దియున్. జరుపగలేదు సాధనల సన్నిధి మాత్రనే జ్ఞానశాంతులబ్బురముగాడు ఒడు అబ్బుచుంటుటను భూతము కాదెకో ఎలవారికి. మౌన వ్యాఖ్యని సంశయోత్కరము ద్రుంపన్ దక్షిణామూర్తి చందానన్ పొల్చు మహర్షి గుహ్య తమ తత్వస్ఫార భాషాసుధాపానానంద మహాప్రసాదమసగున్. వ్యాసర్షి నింబోలీ నీలో నిన్నారసి కాంచుమోయి అను తొల్బోధమ్మె కావించుచున్. అతి సులభమ్మెగావు తమహర్షుల బోధన అంది ఉన్న దున్నత పరమార్థమిట్టి గురునాథుడు సిద్ధికుపాయమింత సున్నితముగ తెల్పలేదు. నిజ నిర్వృత్తి తత్ఫలకారితన్ ప్రదర్శితమునరించి ఈ గురువరేణ్యుడు తాపురి కొల్పునెల్లరన్. ఏనెవరన్ విచారణ మదెంతయు శాస్త్ర సుసమ్మతమ్మ ఆత్మానుభవాప్తి సన్నిహిత మార్గమ నూతన హేతువాద లోకానుగుణమ్మయౌచు సహజాశ్రయ కాంక్షి మన ప్రవృత్తి కెంతేనవలంబనం బొసగియే సమకూరుచు ఆత్మసౌఖ్యమున్. కర్మము భక్తి యోగమును జ్ఞానమునా బడు నాలుగు మార్గముల్ నిర్మల బుద్ధినారయగ నిక్కము భిన్నము కావు వానిలో మర్మము హృత్పయో నిధి మగ్నము నర్చి మనమునెంతయున్. శర్మమునందుటే ఎనుచు చాటును శ్రీరమణ శివాక్సుధల్. అలతత్వార్థములెన్నబోవము స్వకీయాధ్యాత్మిక ప్రాప్తమున్ తలపంబోము జయంతి ఉత్సవ మహానందాబ్ది డెండమ్ములోలనాడన్ భగవత్పదాబ్జముల మ్రోలం చేరి ఈ అర్వదేండ్లిల అస్మత్సహవాసి అయిన దయకు ఎంతే స్వాంతమర్పింపమీ. ఈ అవతార మందిమ్మెయినే చిరకాలము మమ్ముల గావవయ్యా లోకమెల్లను నీవే నౌకగాదరయించు తరి నీవే ఆసన్న పరుపవయ్య. నెనరుట్టి పడునట్టి నిడు చూపు నుడు తీవు నీవే మా తలపులా నిలుపమయ్య. జగతి బందెనుడిందు శాంతి సౌహృదములీ తిరునాళ్ల విడిపింప తివురుమయ్య. అనుచు ప్రార్థింపగలము జయంతి ఉత్సవామితానంద వార్ధి నోలలాడునాడు మన గురుని మన తండ్రిని మన మహేశు శ్రీ మహర్షిని మొక్కి జే జేలు నర్చి. అంతటా పై పద్యములను శ్రీ భగవానుల ఆనతి మేరకు హాలులో పఠించి తిని అల తత్వార్థములెన్నబోవము అను పద్యములో మూడవ చరణమునకు వచ్చుసరికి నాకు భావోద్రేకము వలన కంఠము రుద్ధమై వాక్కు రాకుండెను. శ్రీ భగవానును కన్నీరు కార్చిరి. ఎంతో ప్రయత్నము మీద ఎట్లో శేషము చదివి పూర్తి చేసి తిని శ్రీ భగవానుల అనుమతిపై ఆ పద్యములు ఆదినమే కరుణాపూర్ణ సుధాబ్ది అను శీర్షికతో ముద్రణమునకు పంపబడెను. ఆ మరునాటి ఉదయము ప్రాసంగికముగా భగవానులు మీరాబాయ్ గురుదర్శనార్థం వెళ్లిన కథను చెప్పిరి. తమ గురువు స్త్రీముఖము చూడడు అన్న కారణంతో శిష్యులు ఆమె ప్రార్థనను నిరాకరించిరి. మీరాబాయ్ ఆశ్చర్యం తెలుపుచూ ఒక్కడే పురుషుడని తక్కిన అందరమూ స్త్రీలమే అని అనుకునుచుంటిని అని పలికెను. ఈ మాటలను శిష్యులు గురువుకు నివేదింపగా ఆయన వెంటనే మీరాబాయి జ్ఞాని అని గ్రహించి తానే వెలుపలికి వచ్చి ఆమెకు నమస్కరించెను. శ్రీ భగవానులు ఈ కథ చెప్పిన తరువాత కొంతసేపటికి సుబ్బలక్ష్మమ్మ అను పురాతన భక్తురాలు నేను ఈ కథను గురించి ముచ్చటించుచుండగా మీరాబాయి భాషణ ప్రకారము శ్రీ భగవానుడు ఒక్కడే పురుషుడని అందుచేత ఆయన షష్ఠి పూర్తికి విశిష్ట సార్థక్యము కలదని మాకు తోచెను. ఈ భావమును పద్యరూపమున రచింపుమని సుబ్బలక్ష్మమ్మ నాకు సలహా ఇచ్చెను. ఆ ప్రకారమే నేను తిరిగి ఇల్లు చేరిన వెంటనే ఈ క్రింది రెండు పద్యములు వ్రాసి తిని, పురుషులు షష్ఠి వర్ష పరిపూర్తి స్వభార్యని పెండ్లిగారుకో అరయగని కమాండ్రు మగలందరమున్ భువి నాడువారమే, పురుషుడవీవ ఎక్కడవపో రమణ సకల స్వకీయులం పరిణయమాడగావలసుమా మము తావక షష్టిపూర్తినిన్. నీవే పెండ్లి కుమారుడవు, ఈవే పౌరోహితుండ, ఈవే సదస్యంబు, ఈవే క్రియా మౌన మంత్రంబై వరలెడి నీ వివాహమవనిన్ రమణ. ఈ పద్యములను సుబ్బలక్ష్మమ్మకు చూపించుటకై ఆశ్రమమునకు పంపితిని. కొన్ని దినముల తరువాత ఈ రెండు పద్యములు కూడా ఆ 16 పద్యముల కరపత్రములో చేర్చి ముద్రింపబడుచున్నవి అని ఆశ్రమం వారు తెలుపగా నాకు విస్మయం కలిగెను. ఈ పద్యములు ప్రచురణకై కాక కేవల వినోదార్థము వ్రాయబడినవని నేను ఆశ్రమం వారికి మనవి చేసి తిని, అందులకు 1939 అక్టోబర్ 21వ తేదీ జాబులు ఆశ్రమం వారు ఇట్లు ప్రత్యుత్తరము వ్రాసిరి, నెల్లూరు నుండి పంపిన రెండు పద్యములను గురించి మీ అభిప్రాయమును గ్రహించినాము. వాటి అంతరార్థము సార్వజనీన హృదయం అవగాహము చేసుకున్నవాడు నిర్ణయింపగలడు కావున అవి వినోదకలితమగు రచనయైనను సహృదయమునకు వాటి సారస్యము ఇందు వెంట పంపబడిన గేయములలోని వంటిది. కరపత్రమునకు కరుణాపూర్ణ సుధాబ్ది అనే నామకరణము చేసినాము కదా. మరి మనము శ్రీ భగవానుల అడుగుజాడలనే అనువర్తించినప్పుడు మన భావములకు అనౌచిత్య దోషము ఎట్లు ఆపాదింపగలదు? ఈ లేఖలో శ్రీ భగవానుల అక్షరమణమాల నుండి ఈ క్రింది 4 చరణములు ప్రతిధ్వని ఇచ్చిన ప్రథమ ఆలాపనలు అను సార్థక శీర్షికతో చేర్పబడెను. నను చెరపి ఇప్పుడు ననుకలేక విడుట ఇది మగతనమొక్కో అరుణాచల, ఏటికి నిదుర నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల, తాకి కృపాకరము నను కలియకున్న నిజము నశింతు ప్రోవుము అరుణాచల, రేయుంబవలు లేని బట్ట బయటి ఇంట రమయింపగారమ్ము అరుణాచల. పై రెండు పద్యములను షష్టిపూర్తి చదివింపులు అను శీర్షికతో కరుణాపూర్ణ సుధాబ్దికి అనుబంధంగా ముద్రించిరి. ఆ కరపత్ర ప్రతులు తెలుగు భక్తులకందరికీ షష్టిపూర్తి మహోత్సవ ఆహ్వాన పత్రికలతో కూడా పంపబడెను. డిసెంబర్ 27వ తేదీ మహోత్సవ సందర్భమున చెంచు కృష్ణమ్మ అను సంగీత నిపుణురాలకు భక్తురాలు ఆ కరపత్రమును శ్రీ భగవానుల సన్నిధానములో పఠించెను. కాని షష్టిపూర్తి చదివింపులు మాత్రము వదిలిపెట్టెను. అందుమీద శ్రీ భగవానులు మందహాసముతో నాకిట్లు సెలవిచ్చిరి, ఆ పద్యములందు స్త్రీ పురుష విభేదమునకు అతీతమైన ఆధ్యాత్మిక అంతరార్థమును ఆమె గ్రహింపలేదు, కావున తాను స్త్రీనని అనవసర సంకోచము నొందినది. 1939 క్రిస్మస్ సెలవులలో నేను ఆశ్రమము చేరుకొనున్నప్పటికే షష్టిపూర్తి పండుగ ప్రారంభమైంది. ముందరి వారమంతా ఒకే పండుగ, అది డిసెంబర్ 27వ తేదీ మహోత్సవంతో పూర్తి అయ్యను. నేను ఆశ్రమము చేరినప్పుడు తత్పూర్వ జ్వర ఫలితముగా తీవ్రమైన పార్శ్వపు నొప్పితో బాధపడుచుంటిని. సుప్రసిద్ధ ఆంధ్రకవి హోమియోపతి వైద్యుడు సోదర భక్తుడు అయిన శ్రీ చింతాదీక్షితులు 2-3 దినములు మందిచ్చిరి, కాని నొప్పి తగ్గలేదు. 3వ దినము ఉదయం అమ్మ గుడి ఎదుట అరుగుమీద శ్రీ భగవానుల సన్నిధానంలో నేను కూర్చుండి ఉండగా శ్రీ ఎంవి రామస్వామయ్యర్ నాకు స్వాగతం చెప్పుచూ నా ముఖములో బాధ చిహ్నములను గమనించి బిగ్గరగా ఏం జబ్బుగా ఉన్నా అని ప్రశ్నించిరి. నేను బయట వచ్చి నా బాధ గురించి ఆయన చెవిలో చెప్పి తిని, శ్రీ భగవానులకు ఏల చెప్పలేదు అని నన్ను ఆయన మందలించెను. నేను తిరిగి నా ఆసనమునకు రాగానే శ్రీ భగవానులు రామస్వామి అయ్యరతో నేను మాట్లాడుచుండినది ఏమి అని అడిగి నా జబ్బును గురించి దాని వైద్యమును గురించి కొన్ని వివరములను నా వలన ఆలకించిరి. బాధతో కూర్చుండుట సాధ్యం కానందున నేను వెళ్లి పుస్తకాలయములో ఒక బీరువా వెనుక పడుగొట్టిని. అప్పుడు సుమారు 10 గంటలు. ఆశ్రమ పరిచారకుడొకడు ఎవరికో కాఫీ తెచ్చి ఆయన అచ్చట లేనందున ఆ కాఫీ తాగుమని నన్ను బలవంత పెట్టెను. అది తాగిన తక్షణమే పార్శ్వపు నొప్పి తటాలన వదిలిపోయెను. తర్వాత మరలా రాలేదు. ఇదియూ శ్రీ భగవానుల అనుగ్రహ మహిమలలో మరి ఒకటి అని నేను భావించితిని. షష్ఠి పూర్తి నాడు నేను శ్రీ భగవానుల మీద 6 పద్యములు కట్టి నా చేవ్రాలు లేకుండా ఆనాటి తపాలాలో చేర్చిపెట్టితిని. తమ కన్ను ఆ రాతపై పడగానే శ్రీ భగవానులు సానుగ్రహ మందహాసంతో నా వంక చూచిరి. వాటిని చదువుకుని వారు నన్ను పిలిచి, ఈ పద్యములను ఎక్కడా ఎప్పుడూ పోస్టులో వేసితిరి అని అడిగిరి. నా హృదయం నుండి ఈ ఉదయమే అని నేను బంధులు పలకగా భగవానులు నవ్విరి. ఆ పద్యములను శ్రీ కె వైద్యనాథయ్యర్ అను ఉపాధ్యాయ భక్తుడు రచించిన ఇంగ్లీషు పద్యములను బిగ్గరగా చదువుమని శ్రీ భగవానులు నాకు ఆనతిచ్చిరి. నా పద్యములను ఇట్లు పఠించి తిని. షష్ఠి పూర్తి మహోత్సవ షట్కము. ప్రత్యక్ష దైవ మగుచున్ నిత్యం మరుడాచలమున నేత్రోత్సవమో సత్యస్వరూప నిఖిల స్తుత్యా ఓ రమణ నీకు జోహార్లిడదన్. ఆకృతియు గుణము లేకయ సాకారుడు గుణియు పోలే సాక్షాత్కారం భీకరణి నొసగి భక్తుల సాకెడు నీ కరుణ ఎంత సన్నుతీయింతున్. ఉత్సాహమడర భక్తులు సోత్సుకులై షష్ఠి పూర్తి సుభతర కళ్యాణోత్సవమిది జరిపింతురు వాత్సల్య రస ప్రపూర్ణ వర్ధిల్లుమెపుడున్. ఈ అఖిల లోక భాగ్యము నీ అరచేతి కదయ్యా నిరుపమ చరిత మాయల్లర ఆయువులను మా అయ్యా నీవే తాల్చి మనగద చిరమున్. నీవు నిత్యుడవే అయ్యు నేను పామరుడునగత చేసి ఏమేమో నుడువినాణ భ్రాంతి వశమున నిను కూర్చిరమణ నీదు నిత్యతత్వము నాహృది నిలుపవయ్యా. జయము నిశేష భువన రక్షణ చణునకు జయము అమల సచ్చిదానంద సాగరునకు జయము సోనాద్రి తేజ ప్రసారమునకు జయము రమణర్షికి జయము జయము. పై వాటిలో 4వ పద్యము నేను చదువుచుండగా భగవానులు అందలి ప్రార్థనకు నిజానంగీకార సూచకంగా తల ఊచి వేళ్లు విదిల్చిరి. తదనంతర సంభవమును బట్టి అది ఏష్య సూచకమని తెలియచున్నది. శ్రీ భగవానులు ఆ ప్రార్థనకు కేవల విరుద్ధమునర్చినారా అనిపించుచున్నది. వారు మన ఎల్లర ఆయువులను పెంచుటకై తన ఆయుష్యమును కుంచుకొనినట్లు ఉన్నది. మరునాటి వేకువ మామూలు ప్రకారం శ్రీ రమణ చత్వారింశత్ పారాయణ జరుగుచుండగా భువన భూపతేర్భగవత కృతే భవసి పాచకోయమవతంపతే నరపశూని మానహమితాడయన్ పరశివౌదనం వితనుషేపచన్ అని శ్లోకములు వచ్చేసరికి శ్రీ భగవానులు పఠనమును ఇంచుక ఆపి నాతో ఇట్లనిరి. చూచినారా, ఇక్కడ నాయన నన్ను శివునికి వంటవాణినిగా వర్ణించినారు. ఈ వంటవాడు నరపశువులను వారి అహమున కొట్టి వారితో శివునికి ఆహారము వండునట. సామాన్యార్థములో కూడా శ్రీ భగవానులు పాక నైపుణ్యమున సాటిలేని వారు కావున ఈ ఉపమానము 2 విధములా ఒప్పి ఉన్నది అని నేను అంటిని. ఆ మరునాడు రావు బహదూర్ ఏ దేవరాజ మొదలియార్ అను ప్రముఖ న్యాయవాది సన్నిహిత భక్తుడు శ్రీ భగవానులు తన భక్తులలో హెచ్చు తక్కువలు ఎట్లు పాటింతురు అని ప్రశ్నించెను. శ్రీ మొదలియార్ మరియు ఇట్లనెను. ఉదాహరణమునకు సుబ్బరామయ్య ఇతరుల కన్నా కొంచెం ఎక్కువ అనుగ్రహమును పొందుచున్నాడని, ఈ కూటములో పురోహిత స్థానమున ఉన్నాడని చెప్పిన తప్ప. ఇందులకు శ్రీ భగవానులు మందహాసముతో ఇట్లు బదులు పలికిరి. నాకు ఏ భేదమును లేదు. అనుగ్రహ ప్రవాహము సముద్రము వలె ఎప్పుడూ పరిపూర్ణమై ఉన్నది. దాని నుండి ప్రతి ఒక్కడూ తన పాత్రకులది గైకొనుచున్నాడు. ఒక లోటా తెచ్చినవాడు తాను ఒక బిందె తెచ్చిన వానితో సమానముగా తీసుకునలేకపోవుచున్నానే అని ఫిర్యాదు చేయుట ఏమి న్యాయము? కడపటి దినము వేకువనే నేను బయలుదేరుటకు ముందు శ్రీ భగవానులు మురుగనార్ సన్నిధి మురై నుండి 2 పద్యములను చదివి అర్థము చెప్పిరి.
நின்றல்லா பாராவையலா இப்பாலுக்கிப்பாலாய் எங்க தெளிவந்து அப்பாலுக்கப்பாலின்றல்லா பாராவையலா இப்பாலுக்கிப்பாலாய் எங்க தெளிவந்து கைப்பால நெல்லியக்கனியில் தெளிவுடைத்தாய் துப்பாக உள்ளத்துள் போய்ந்தாண்டவாத்தாலே கைப்பால நெல்லியக்கனியில் தெளிவுடைத்தாய் துப்பாக உள்ளத்துள் போய்ந்தாண்டவாத்தாலே மஞ்சள் போலாகி பொய்ப்பால புலம் வீதி போயிடனி மெய்ப்பால மெயின் மஞ்சள் போலாகி பொய்ப்பால புலம் வீதி போயிடனி எப்பாலும் எம்மை திகவாமை வேங்கட பேர் அப்பா அருள் செய்து அழியேலோரும் பாவாய் எப்பாலும் எம்மை திகவாமை வேங்கட பேர் அப்பா அருள் செய்து அழியேலோர் எம் பாவாய்
నా రైలు బండి కాట్పాడిలో ఆగినప్పుడు నేను ఆ పద్య భావములను తెలుగు పద్యములుగా ఇట్లు అల్లుకొంటిని. ఆవల కావలానున్నది ఈవలకీవల నెయ్యిందే హృదయములోనన్ తావెలుగు ఆత్మవస్తువే శ్రీ వెంకటరమణుడు అతని సేవింపగదే. జాగ్రత్త. రాయియే అని రత్నమంత్రోయునట్టి కోడివలే నీవు కూడా నీతోడి నరుడే అనుచూ నిరసింతువేమో ఈ అరుణశైల రమణామపరాత్ము జాగ్రత్త సుమ్ము. మరియు ఈ క్రింది వీట్కోలు పద్యమును కూడా అప్పుడే రచించితిని. నేను మేను నేనను నది నీకడ నేత నిలువగ మేను కండె తరలినయది ఈ నేనును మేనును ఏకముగా ఉనరుపగలది నీదు కరుణయరమణ. పై మూడు పద్యములను తపాలా మూలమున శ్రీ భగవానులకు నివేదించుకొంటిని. నేను తిరిగి ఇల్లు చేరుకున్న కొత్తలో నాకు శ్రీ భగవానుల అనుగ్రహం వల్ల ఒక అద్భుత అనుభవం కలిగెను. అది వేకువ వేళ. నేను చాలాసేపు ధ్యానంలో కూర్చుండి ఉంటిని. క్రమక్రమంగా నేను తేలిపోవచ్చున్నట్లు తోచెను. కడపటికి నేను గాలిలో తేలియాడు ఒక ఈక వలె తేలిక అయితిని. దేహస్మృతిని కోల్పోయి తిని కాని ప్రజ్ఞ మాత్రము పూర్ణముగా ఉండెను. ఆకాశములో ఎంతో ఎత్తున ఎగిరిపోవచ్చుంటిని. కొంతసేపటికి ఒక పర్వతరాజము, దాని ముందు దేదీప్యముగా ప్రకాశించు పెద్ద గోపురములు కానవచ్చెను. ఆ స్థలం తిరువణ్ణామల అని తెలుసుకొంటిని. కొద్ది క్షణాలలో ఆశ్రమము మీద దక్షిణ భాగమున గోశాల వద్ద ఎగురులాడుచుంటిని. నేలపై కొద్ది అడుగుల ఎత్తు వరకు దిగుతిని. అక్కడ శ్రీ భగవానుల దర్శనం అయ్యను. వారు ఒక బ్యాటరీ దివ్యను కేలగొని దాని కాంతిని ఆ సమీపములో ఉన్న పొదలలో ప్రసరింపచేయుచు తొంగి చూచుచుండిరి. నేను పైనుండియే శ్రీ భగవానులకు నమస్కరించి తిని వెంటనే చాలా ఎత్తుకు లేచి వెనుకకు ఎగిరి వచ్చి తిని ఆ వాయు మార్గ మధ్యమున కింద ఒక చోట నేను ఏవో పెద్ద మంటలు కంటిని. తుపాకీ పేలుడులు వింటిని. ఈ వాయు ప్రయాణము సాగించుచు కడపటికి నా సొంత పట్టణమును గుర్తించి తిని అచ్చట ఆగి కిందికి దిగి మరలా మా ఇంటిలో నడిమి హాలులో నా ఆసనమునకు చేరుకొంటిని. తక్షణమే నాకు దేహస్మృతి కలుగగా కన్నులు తెరిచి తిని దేహమే అదృశ్యమై మరలా కనిపించుట తప్ప నా ప్రజ్ఞ మాత్రము నిరంతరాయమై ఏకధారగా ఉండెను. మరునాడు పత్రికలలో తిరువణ్ణామల కాంచీపురములకు మధ్య ఆర్కాట్ అను పట్టణములో పెద్ద పోరాటములు దహనములు ఆ రాత్రియే జరిగినట్లును, పోలీసు వారు గుంపును చెదరగొట్టుటకై కాల్పులు జరిపించినట్లును నేను చదివి తిని. అంతకు ముందుగాని తర్వాత కాని అటువంటి అనుభవం నాకు ఎప్పుడూ కలగలేదు. శ్రీ భగవానులు తన ప్రత్యక్ష దర్శనమును నాకు ప్రసాదించుటకై సమకూర్చిన అనుగ్రహ లీలా మాత్రముగా దానిని భావింతును. 1940 వసంత ఆరంభమున ఆశ్రమం వారు ఉన్నది నలుపది గ్రంథమును కొత్త కూర్పునకు తయారు చేయమని నన్ను కోరిరి. తొలి కూర్పునందు శ్రీ భగవానుల గద్యము, శ్రీ గిద్దలూరు నరసింహరావు పద్యము ఉండెను. శ్రీ నరసింహరావు రచన శ్రీ కావ్యకంఠుల చేతను, శ్రీ భగవానుల చేతను సరిదిద్దబడి ఉండెను. ఇవి కాక మరియు రెండు ఆంధ్రానువాదములు అముద్రితములుగా ఉండెను. ఒకటి కీర్తిశేషులు పునకాశేషురెడ్డి గారిచే వృత్తములుగా అనుదితము, రెండవది శ్రీ ఓరుగంటి వెంకట కృష్ణయ్య గారిచే మంజరీ ద్విపద రూపమున అనువదితము. ఈ పరిస్థితులలో కొత్త కూర్పును ఏర్పరచుట క్లిష్టకర సుకుమార సమస్య అగుటం చేసి నేను స్వతంత్రించి పరిష్కరింపజాలకుంటిని. కావున నేను వేసవి సెలవులకు ఆశ్రమము వెళ్లినప్పుడు ఈ అనువాదములను అన్నిటినీ తీసుకుపోయి నా చిక్కును భగవానుకు విన్నవించి తిని. ఇది కాక అనుబంధములో పద్యములను అసలు గ్రంథమునకు సమానముగా వచ్చినట్లు 40 వరకు పొడిగింపవలనని, శ్లోకరూప సంస్కృత అనువాదం కూడా గ్రంథములో చేర్పవలనని సంకల్పించిరి. శ్రీ భగవానులు ఈ సమస్యకు యథోచితమైన పరిష్కారమును సెలవిచ్చిరి. ఎడమ పుటయందు తెలుగు గద్యము, దాని కింద సంస్కృత శ్లోకము ముద్రింపవలెను. వాటికి ఎదురుగా కుడిపుటయందు ద్విపదలు వృత్తములు ముద్రింపవలెను. అసలు 40 పద్యములకు శ్రీ గిద్దలూరు నరసింహరావు ద్విపదలు ముద్రింపవలెను. సూక్తి సుధ అను నూతన నామకరణము ఉందిన అనుబంధమునకు ఓరుగంటి వెంకట కృష్ణయ్య మంజరీ ద్విపద ముద్రింపవలెను. అసలు గ్రంథము అనుబంధము రెంటికిని వృత్తములు కొన్ని, గిద్దలూరు నరసింహరావు కొన్ని, పొనకా శేషురెడ్డివి కొన్ని ముద్రింపవలను. ఇట్లు వివిధ అనువాదములను శ్రీ భగవానులు సరితూచినట్లు నిబంధించిరి. కొత్త కూర్పు సంపూర్ణముగా జయప్రదమయ్యను. జ్ఞాని యొక్క సమత్వ బుద్ధికి కార్యదక్షతకు ఇది చక్కని దృష్టాంతము అయ్యను. ప్రాసంగికముగా శ్రీ భగవానులు నరసింహరావు అనువాదములో 23వ పద్యమును గురించి ఇట్లు చెప్పిరి. తమిళ మాతృకలో ఈ దేహము నేను అనదు అని ఉండగా శ్రీ భగవానులు నరసింహరావు అనువాదమునందు నేనని పలుకది పీనుగ తనువు అని పీనుగ అను విశేషమును కలిపిరి. దీని భావము శ్రీ భగవానులు ఇట్లు విశదీకరించిరి. మనము సజీవములై ఉన్నప్పుడు కూడా ఈ మన దేహము పీనుగే. అది అంత కాంతివంతముగా హుషారుగా కనపడుటకు కారణము దానిలో మన ఆత్మ ఉనికియే. శ్రీ భగవానులు మరి యొక్క వింత ఉదంతమును కూడా నుడివిరి. నాయన ఉన్నది నలుపతి తమిళమును సంస్కృత శ్లోకములుగా అనువదించినప్పుడు 12వ పద్యములో జ్ఞానము అజ్ఞానము లేనిదే నిక్కమైన జ్ఞానము అను వాక్యమును ఆక్షేపించినట నాయన తానే ఉపదేశ సారములో 27వ సంఖ్య గల జ్ఞానవర్జిత జ్ఞానహీనచిత్ జ్ఞానమస్తికిం జ్ఞాతుమంతరం అను శ్లోకమును ఆమోదించి వ్యాఖ్యానించి ఉండిన విషయమును శ్రీ భగవానులు ఆయనకు జ్ఞాపకం చేసిరట. అంతట నాయన అంగీకరించినట. ఇది చెప్పుచూ శ్రీ భగవానులు దీనిని బట్టి ఉత్తమ విద్వాంసుని మీద కూడా మాయాశక్తికి ఎట్టి ప్రభావము కలదో తెలియచున్నది అని సెలవిచ్చిరి. కవి భక్తుడు అగు శ్రీ నాగనార్యుడు తేటగీతిలో రచించిన శ్రీ రమణ గీత ఆంధ్రానువాదమును సరిచూడుమని ఆశ్రమం వారు నన్ను కోరిరి. నేను సంతోషముతో దానిని చదివి ఆ ప్రతిని తిరిగి ఆశ్రమమునకు పంపుకొంటిని. అది తర్వాత ఆంధ్ర రమణ గీత అను శీర్షికతో ప్రచురింపబడినది. ఈ కాలమున శ్రీ భగవానులతో కూడా పాకశాలలో పనిచేయు అపూర్వ మహాభాగ్యము నాకు లభించెను. పని వేళ రాత్రి 2:30 నుండి 4 గంటల వరకు. శ్రీ భగవానులు సరిగ్గా 2:30కి వత్తురు. కొంతసేపు పరిచారకులతో భక్తులతో కూడా కూరగాయలు తరుగుట ఎందు గడుపుతురు. అటుపిమ్మట పాకశాలలో ప్రవేశించి ఉదయ పలహారమునకు పులుసుగాని పచ్చడిగాని తయారు చేయుదురు. ఒక్కొక్కప్పుడు ఏవైనా భక్ష్య విశేషములు కూడా చేయుదురు. సబ్ రిజిస్ట్రార్ శ్రీ ఆర్ నారాయణయ్యరు, పుస్తకాల ఉద్యోగి శ్రీ కళ్యాణ సుందరమయ్యరు, నేను శ్రీ భగవానులకు తోడ్పడుచుంటుని. మొట్టమొదట నాకు ఈ పని ఏమీ తెలియదు. శ్రీ భగవానులు పొయ్యి వద్ద విశేషముగా చెమట కార్చుచుండుట చూచి నేను వారికి విసనకర్ర వీవ ప్రయత్నించిదిరి కాని శ్రీ భగవానులు సమ్మతింపలేదు. వారు తమకు ఏ విధమైన ఆధిక్యమును చూపుటకు ఒప్పుకొనరు. నేను విసురుట నిలిపితిని కాని శ్రీ భగవానుల అవధానము పనిలో మగ్నమైనప్పుడు నేను మరలా మెల్లగా విసురుటకు ఆరంభించి తిని శ్రీ భగవానులు నా వైపు చూచి నవ్వుతూ ఇట్లనిరి, ఓహో నీవు నన్ను ఏమార్చి విసరగోరుచున్నావు, కాని అది కూడా చక్కగా చేయుట నీకు చేతకాలేదు, నీకు నేర్పించెదను. ఇట్లు పలుకుచూ వారు నా చెయ్యి పట్టుకుని చక్కగా విసురుట నేర్పించిరి. ఆహా, అప్పటి నా పారవస్యము వర్ణనాతీతము. ఆ అదృష్టమునకు కారణమైన నా అజ్ఞానమును కొనియాడి తిని వంటింటి నుండి పక్క గదికి పోయి అచ్చట ఆ కదంబమును రుబ్బుచుంటిమి. అక్కడ కూడా మొట్టమొదట రుబ్బుడు పత్రమును పట్టుకుని తిప్పుట నాకు చేతగాకుండెను. శ్రీ భగవానులు వారి చేతిని నా చేతిపై ఉంచి రుబ్బుడు పత్రమును చక్కగా త్రిప్పించిరి. మరలా ఏమి ఆనందము! నా అజ్ఞానము ఎంత అదృష్టవంతము! పని పూర్తి అయిన పిదప పళ్ళెము నుండి పదార్థమును ఇంచుక తీసుకుని దానిలో కొంచెము తాము రుచి చూచి మిగతా మాకు రుచి చూచుటకు ఇచ్చిచుండిరి. ఒక్కొక్క వేళ మేము చేతులు కడుక్కోనప్పుడు వారే స్వహస్తముతో మా నోటిలో పెట్టుదురు. అది మా పారవస్యములకు పరమావధి. అంతటా వారు తిరిగి హాలుకు గబగబా వెళ్లి సోఫాపై ఒత్తిగిలి పరుండి బ్రాహ్మణులు పారాయణకు వచ్చేసరికి తూగుచున్నట్లు కనిపింతురు. శ్రీ భగవానులకు అంత సమీపమున కూర్చుండుట, వారితో ముచ్చటలాడుట, వారి పరిశ్రమ అనుగ్రహ ఫలితంలో పాల్గొనుట, ఇది ఎంతటి భాగ్యము, ఎంతటి అదృష్టము! నిక్కముగా మా మువ్వురి జీవిత గోపురములకు అదే స్వర్ణ కలశము. దాని సంస్మరణమే ఎల్లవేళలా మా జీవిత పర్యంతము మాకు బ్రహ్మానందము. కాని శ్రీ భగవానులతో ఇట్లు పనిచేయుట సంతోషావహమయ్యును. కత్తిపై సాము చేయుట వంటిది. శ్రీ భగవానులు కరుణాపూర్ణ సుధాబ్దులే కాక నిశిత క్రమ శిక్షకులు కూడా. పనియందు ఏ పాటి మాంద్యమునూ వారు సహింపరు. ప్రతిదీ పూర్తిగా బాగుండవలను, ఏది వ్యర్థము కాకూడదు, చెడిపోకూడదు. వారి ఆదేశములను నిండు శ్రద్ధతో గమనించి చక్కగా నెరవేర్చవలను. ఒక రాత్రి న్యాయవాది భక్తుడొక ఆయన తాను కూడా ఈ పనిలో పాల్గొనేదనని పట్టుపట్టెను. పులుసు పాత్రను తీసుకురమ్మని అతనితో శ్రీ భగవానులు చెప్పిరి. అది తెచ్చుటలో పాత్ర తొణికి కొన్ని బొట్లు పులుసు చిందిపోయిను. వెంటనే శ్రీ భగవానులు ఇట్లు మందలించిరి, మీరు కోర్టులో వాదించటకు తగుదురే కాని ఈ పనికి తగరు. పాపం ఆయన మరలా ఎప్పుడూ ఈ పని చేసేదినో అని రాలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని విధింపబడును, అది అతడు శ్రీ భగవానుల చూపు మాత్రమే గ్రహింపవలను. ఉదాహరణ, నా పని ఉప్పును ఊదకమును నీరును తెచ్చి ఇచ్చుట. శ్రీ భగవానులు నా వైపు చూచినప్పుడెల్లా నేను ఆ రెంటిలో ఏది కావాలనో గ్రహించి వెంటనే తేవలను. సాధారణముగా మేము రాత్రి 2 గంటలకే లేచి కాలకృత్యములు పూర్తి చేసుకుని శ్రీ భగవానులు వచ్చుటకు ముందే సిద్ధముగా ఉందుము. కాని ఒక రాత్రి నేను 5 నిమిషములు ఆలసించితిని. నేను వచ్చుటకు ముందే పని ప్రారంభమై జరుగుచుండెను. శ్రీ భగవానులు పాకం రుచి చూచి ఉప్పు కొంచెం ఎక్కువైందని చెప్పుచు నా వంక తిరిగి మరియు ఇట్లనిది, నువ్వు రానందున ఉప్పు వేయినప్పుడు నిన్ను తలుచుకుంటుని, అదే ఎక్కువకు కారణము. నా ఆలస్యమునకు శ్రీ భగవానులు మందలించి రీతి అట్టిది. మరొక రాత్రి పాకములో పులుపు కొంచెము ఎక్కువయ్యను. శ్రీ భగవానులు దాన్ని రుచి చూచి నవ్వుచు ఇట్లు పలికిరి, పులుపు పైత్యానికి మంచిదందురోయ్, ఇచ్చటికి వచ్చేవారికి కొద్దో గొప్పో పైత్యం ఉండును గదా, కాబట్టి దీనితో ఆ పైత్యం పారిపోవును. కాని అట్టి పొరపాట్లు చాలా అరుదు. సాధారణంగా భక్ష్యములు దివ్యమైన రుచి కలిగి ఉండుట ఆశ్రమములోని ఎల్లవారికీ అనుభవమే. శ్రీ భగవానుల హస్తస్పర్శ మాత్రమునని వాటికి అంత కమ్మదనము వచ్చినా అనిపించును, అది వాటిపై అమృతము ప్రోక్షించినట్లే. పనిచేయుచున్నప్పుడు ప్రాసంగికములకు సామాన్య భాషణల వ్యాజమున పరమార్థమును బోధించుట శ్రీ భగవానుల పద్ధతి. ఒక రాత్రి ఒక సీమకూర తరుగుచుండగా పరిచారకుడు ఒకడు, ఈ కూర మన ఆశ్రమం తోటలో వేసి పెంచగలిగితే ఎంత బాగుండునో అనెను. వెంటనే భగవానులు ఇట్లు జవాబిచ్చిరి, అది ఎక్కడ పెరిగిందనుకున్నావు, మన తోటలోనే, కాకుంటే మనకు అది ఎట్లు వచ్చును. వాస్తవముగా ప్రపంచములో అన్ని తోటలు మన ఆశ్రమము తోటలే. మరొక మారు పులుసు ఉడుకుచుండగా భగవానులు ఇట్లు పలికిరి, అది పూర్తిగా ఉడకవలెను, ఆ పొంగంతా అణిగిపోవలెను, అప్పుడే అది పక్వమై స్వాదువగును. మరి ఒక రాత్రి సుమారు 3 గంటలప్పుడు మేము శ్రీ భగవానులతో కూడా పాకశాలకు పక్క గదిలో కూర్చుండి రుబ్బుచుంటిమి. ఒక ఆయన వచ్చి హాలు వద్ద నా కొరకు ఎవరో కొందరు కాచుకొని ఉన్నారు అని చెప్పెను. నేను వెళ్లి చూడగా వాళ్లు నాయుడుపేట నుండి వచ్చిన స్త్రీలు పిల్లలు అని తెలిసింది. వాళ్లు గిరిప్రదక్షిణం పోవుచు భగవానుల దర్శన ఆశీస్సులను అపేక్షించిరి. ఆ సమయమున శ్రీ భగవానుల దర్శనము వీలు పడదని వాళ్లతో ఖండితముగా చెప్పివేసి నేను లోపలికి వెళ్లి తిని, నన్ను చూడగానే శ్రీ భగవానులు ఏం సంగతి అని అడిగి నా వల్ల విని ఇట్లనిది, పాపం వాళ్లు ఆశాభంగముతో ఎందుకు పోవలను, వాళ్లను ఈ పక్క గుమ్మమునకు రమ్మని చెప్పండి, అచ్చట వాళ్లను కలుసుకుందును. ఆ ప్రకారమే నేను వాళ్లకు చెప్పగా వాళ్లు అచ్చటికి పరుగిడిరి. శ్రీ భగవానులు ద్వారబంధముపై నిలుచుండిరి. నడుమ పరిచారకుడు ఎవ్వడూ లేడు. ఆ జట్టు వాళ్లందరూ శ్రీ భగవానుల పాదములపై వాలి వాటిని కన్నులకద్దుకుని కన్నీటితో కడిగిరి. శ్రీ భగవానులు అనుగ్రహము వర్షించినట్లు వాళ్లను కటాక్షించుచూ నిలబడిరి. అప్పుడు నేను ఆ జట్టు వాళ్లు శ్రీ భగవానుల అనుగ్రహమును ఇట్లు కొల్లగొట్టుటకు వారి అదృష్ట విశేషమును కొనియాడుచూ శ్రీ భగవానులు కరుణాపూర్ణ సుధాప్తి అని కీర్తించుటలో గల భావమును చక్కగా గ్రహించి తిని. ఒక దినము శ్రీ భగవానులు 1931 చైత్ర పౌర్ణమి నాడు జరిగిన ఉదంతము స్మరించిది. ఆ పౌర్ణమి రాత్రి మిక్కుటముగా భుజించిన అనంతరము భక్తుడకడు అవ్వయార్ పాటను ఉదాహరించినట. దాని యందు జీవుడు కడుపును గురిచి ఇట్లు మొరపెట్టును, కుడుపునొక నాట నేనియు నుడుగవ మరి 2 నాట్ల ఓగిరమిడి నన్ పడయవ నాయుడు మగనవ కడుపా నీతోడ ఉనికి కష్టం బకట. అది విని శ్రీ భగవానులు దాన్ని అనుకరించుచు కడుపు జీవునితో మెరపెట్టుకున్నట్లు బదులు పాటను ఇట్లు రచించిరట. గడయైన నిడవు విడుమర కడుపగు నా కుడుగ ఒక్క గడయు కుడుగు నా ఇడుమ నిరుగ ఒకనాడును కడించి నీ తోడవునికి కట్టడి జీవా. వెంటనే నేను ఆ రెండు పాటలను పై రెండు పద్యములుగా అంధ్రీకరించి తిని 4 దినముల తర్వాత ఇంటి నుండి వచ్చిన జాబులో నా కుమారుడు రమణ ప్రసాదం ఆకస్మికముగా పడినందువలన మెడ క్రింది ఎముక విరిగినట్లును ఆస్పత్రిలో చికిత్స పొందుచున్నట్లును ఉండెను. శ్రీ భగవానులకు నేను ఆ జాబును చూపగా వారు తమ మెడ క్రింది కుడి ఎముకను నిర్దేశించి తడివి కొనుచు అది కొద్ది విరుగుడుగా ఉండునని పసిబిడ్డ ఉడలిలో సులభముగా కుదురుకొనునని సెలవిచ్చిరి. దానిని వినినంతట నాకు పూర్తిగా ధైర్యము కలిగి అటుపై నేను దాన్ని గురించి చింతించనే లేదు. 1 నెల గడిచిన వెనుక నేను ఇంటికి మరలి వచ్చి చూచినప్పుడు సరిగ్గా శ్రీ భగవానులు నిర్దేశించిన తావుననే ఎముక విరిగి చాలా వరకు కుదురుకొని ఉండెను. అప్పుడు నేను ఈ రమణ ప్రసాదము సాక్షాత్తు శ్రీ రమణుల ప్రసాదమే అను అంశమును జ్ఞప్తికి తెచ్చుకుంటిని. ఆ సంవత్సరం మహాపూజా మహోత్సవము మే నెల 30వ తేదీ వచ్చెను. అందుకు ముందరి దినము శ్రీ భగవానులు అమ్మ గుడిలోను తిరుచినాపల్లి ప్రాచీన దేవాలయములోను ఆరాధ్య దైవతమగు మాతృభూతేశ్వరుని గురించిన కథ చెప్పిరి. మాతృభూతేశ్వరునకు అరవంలో పర్యాయ నామము తాయుమానవర్ అనగా తల్లి అయిన దేవుడు. శ్రీ భగవానులు తల్లి సమాధిపై లింగమును ప్రతిష్ఠించినప్పుడు శ్రీ కావ్యకంఠ గణపతి శాస్త్రులు దివ్య స్ఫురణతో దానికి మాతృభూతేశ్వర నామకరణం వనర్చిరి. ఆ ఇతిహాసమును ఆ నామకరణ ఔచిత్యమును ఉద్ఘాటించుచు మహాపూజా మహోత్సవము నాటికి నేను రచించిన ఆంగ్ల వ్యాసములో ఇట్లు వ్రాసితిని.
ఇట్ ఈస్ రిలేటెడ్ ఇన్ ది పురాణస్ దట్ వెన్ ఎ ఉమన్ డివోటీ వాస్ ఇన్ ద థ్రోస్ ఆఫ్ చైల్డ్ బర్త్ and no midwife was present to attend on her, the Lord himself appeared as mother and brought about a safe delivery. So the Lord came to be worshipped as Matru Bhuteshwara. Likewise, when the world was big with Maya, delusion, and was in sore need of the gospel of self-inquiry, the Lord, taking shape as mother, helped in the delivery of Bhagavan, who is the very embodiment of that gospel. It is most fitting, therefore, that mother should come to be worshipped as Matru Bhuteshwara.
ఇది పురాణ గాథ. ఒక భక్తురాలు కాన్పు నొప్పులు పడుచుండగా ఆమెకు ఉపచరించుటకు మంత్రసాని ఎవ్వతయూ లేకపోయెను. అప్పుడు ఈశ్వరుడే ఆమె తల్లి రూపమును అవతరించి కాన్పు చేసి అదృశ్యుడయ్యను. అందుచేత ఈశ్వరుడు మాతృభూతేశ్వరుడుగా ఆరాధ్యుడయ్యను. అదే విధమున భూదేవి మాయాగర్భము తాల్చి ఆత్మవిచారమును కనుటకు కష్టపడుచుండగా ఈశ్వరుడు తల్లి అవతారమెత్తి ఆత్మవిచార పుంభావమైన శ్రీ భగవానుల కాన్పు చేసెను. కావున తల్లిని మాతృభూతేశ్వర రూపమున ఆరాధించుట ఎంతయూ ఉచితమై ఉన్నది. ఈ భావమునే మహాపూజా దివసమున ఈ క్రింది పద్యముగా రచించితిని. భక్తురాలికి కాన్పు చేసిన పట్టునన్ జననీత్వమున్ శక్తిమై కై కొంటి విత్తరి జానవై జగదంబవై దిక్త తిన్నుతి కొన్న మాగురు దేవు కంటివి నిన్ను సంసక్త చిత్తము నన్భజించెత మాతృభూత మహేశ్వరా. ఆ మరునాడు శ్రీ భగవానులు అరుణాచల మహాత్మ్యములో దేవి అసురునకు పంపు తీవ్రమైన హెచ్చరికను ఇట్లు ఉద్ధరించిరి. అత్ర ధర్మాత్మనాం వాసః శివభక్తిమతాం సదా పరపీడా ప్రసక్తానాం భవేద్రోగశతావృతః అత్ర దుర్మనసాం వీర్యం అదృశ్యం భవతి క్షణాత్ మైవత్వమరుణాద్రీశం ఉపపీడయ దుర్మతే மாத்வம் சோனாச்சலேஷாக்னௌ சலபத்வம் பஜாசுர. దానిని శ్రీ భగవానులే ఈ క్రింది తెలుగు పద్యముగను గద్యముగను అనువదించిరి. దేవి, ఏనాడు ఈ క్షేత్ర మీశభక్తులకు ధర్మ బుద్ధులకు ఆస్థానమై ఉండు. పరులకు బాధలు భావించు నరులు బహువిధ వ్యాధులు పట్టి చెడుదురు. ఇచ్చట దుష్టుల బలమెల్ల క్షణమున అణుగు. అనలగిరి అరుణేశు కోప కాలాగ్ని శలభము కావద్దు నీవు. ఎప్పుడునూ ధార్మికులకు భక్తులకు వాసస్థలము ఈ క్షేత్రము. ఇతరులకు చెడుగు తలంచు నీచులు పలు రోగములు కలిగి చెడుదురు. ఇచ్చటి దుష్టుల బలము ఒక క్షణమున నశించును. అగ్నిశైలాకార అరుణాచలేశుని కోపదీప్త జ్వాల యందు మిడుత కావద్దు. మూడు దినముల తరువాత శ్రీ భగవానుల దర్శనార్థం వచ్చిన మా తల్లి నా చేత ఈ ప్రశ్నను అడిగించెను. స్త్రీలు ప్రణవ జపం చేయవచ్చునా? శ్రీ భగవానులు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిరి. ప్రణవ జపమునకు గాని మరి ఏ సాధనకు గాని పరమ ప్రయోజనము జ్ఞానసిద్ధి. ఏ సాధన చేతనైనను బుద్ధిపూర్వకముగా జ్ఞానమునే అర్థించువారికి వారు పురుషులు కానిండు స్త్రీలు కానిండు ఎట్టి నిషేధములునూ లేవు. శ్రీ భగవానులు మరియు ఇట్లనివి, జనులు తాము ఆచరించు సాధనయందు ఆసక్తి కలిగి పలుమారులు ఆ సాధనయే ప్రయోజనముగా భ్రమింతురు. లోకములో ప్రాణాయామము జపము తపము యాగము యోగము మొదలైన సమస్త సాధనలు అన్నిటా సామాన్య ప్రయోజనమైన మనోనిగ్రహమునకు సాధన మాత్రములే అను విషయమును మరిచిపోవుదురు. అందుచేతనే ఈ సందేహములన్నీ లేచును. రెండు దినముల అనంతరం శ్రీ జగదీశ్వర శాస్త్రి అను పురాతన భక్తుడు సంస్కృతమున విద్వత్ కవి శ్రీ భగవానుల దర్శనార్థం కొని రాబడెను. ఆయన మిక్కిలి జబ్బుగా ఉండి అప్పుడే ఆ పట్టణములోని ఆసుపత్రి నుండి విడుదల అయ్యను. మేము కొంతకాలము క్రిందట ఆయనను చూచి ఆశ వదులుకుంటుమి, కాని ఆయన చిత్రముగా కోలుకొనెను. ఇప్పుడు ఆయన అస్థి పంజరముగా కనిపించెను. అంత బలహీనమైన దేహము ఎట్లు సజీవమై సంచరింపగలుగుచున్నదో అని నేను ఆశ్చర్యమున తెలిపి తిని. అందులకు భగవానులు చిరునవ్వుతో ఇట్లనిది, అవును, ఏదో ఒక శక్తి ఆ దేహములో ప్రవేశించి దానిని నడిపించుచున్నట్లు ఉన్నది. మరియు శ్రీ భగవానులు శ్రీ జగదీశ్వర శాస్త్రిని గురించి ఈ ఉదంతమును స్మరించిరి. కొండపై నివసించుచుండినప్పుడు ఈయన హృదయకుహర మధ్యే అను సమాసముతో శ్లోకము ఆరంభించి తర్వాత ఏమీ వ్రాయుటకు తోచక ఆ శ్లోకమును పూరింపుడు అని శ్రీ భగవానులను ప్రార్థించినట. అంతటా శ్రీ భగవానులు, హృదయకుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హి అహం అహం ఇతి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృది విష మనసాస్వం చిన్వతా మజ్జతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్ఠో భవత్వం అను సుప్రసిద్ధ శ్లోకమును రచించిరట. ఆసుపత్రిలో ఆర్తిశయ్య నుండినప్పుడు శ్రీ జగదీశ్వర శాస్త్రి శ్రీ భగవానులను గురించి ప్రార్థన శ్లోకములు కొన్ని రచించెను. వాటిలో ఒకటి ఇది, త్రాతవ్యోయమితి ప్రభో మైదయా స్యాచ్చేద్రుతం పాహి మాం కిం వా దుష్కృత సత్కృతాది మననే నైవం ను యుక్తం తవ కర్తుం లోకము తాప కర్తుమితరా నాపేక్ష సక్తస్య తే కిం వా సంప్రతి పంక్చనా బలవతి కర్మానుగుణ్యం త్వితి. దానిని నేను ఇట్లు ఆంధ్రీకరించి తిని, కావంబోలును వీని నంచుదలతేన్ కాపాడుమిప్పే ప్రభు భావింపన్ తగదయ్య నీమదిని నా పాపమ్ములున్ పుణ్యముల్ ఈ విశ్వము సృజింప త్రుంపకల వీవే సాయమున్ కోరకే రావే కావవే బేలు పుచ్చకవే ప్రారబ్ధ ప్రకర్షోక్తులన్. శ్రీ జగదీశ్వర శాస్త్రి బతికి బయటపడుటకు నిక్కముగా శ్రీ భగవానుల అనుగ్రహ మహిమా విశేషమే. అది 1940 జూన్ నెల 10వ తేదీ. ఆ దినం పారిస్ నగరం జర్మనీ స్వాధీనమైనదని, ఇటలీ మిత్రమండలికి ప్రతికూలంగా యుద్ధంలో ప్రవేశించినదని రేడియో ప్రకటించెను. ఆ రాత్రి సుమారు 3 గంటలప్పుడు భగవానులు, నారాయణయ్యరు, నేను రుబ్బుగదిలో పనిచేయుచుంటిమి. ఇటలీ చర్యకు ప్రతిమల్లముగా టర్కీ మిత్రమండలి వైపు యుద్ధములో చేరినదని నేను ఒక పుకారు అప్పుడే విని ఉంటిని. నారాయణయ్యర్ ఆ రాత్రియే పట్టణం నుండి వచ్చినందున రేడియోలో అట్టి ప్రకటనను మీరు వింటిరా అని ఆయనను అడిగితిని. నారాయణయ్యర్ జవాబు చెప్పుటకు ముందే శ్రీ భగవానులు నా ప్రశ్నను అందుకుని, లేదు, అది వాస్తవము కాదు అని పలికిరి. శ్రీ భగవానుల ఈ అసాధారణ ప్రత్యుత్తరమును నారాయణయ్యర్ రూఢిపరచుచూ నా వైపు తిరిగి ఇట్లనెను, ఫ్రాన్స్ అంతటి మొదటి తరగతి రాజ్యమే 3 రోజులలో పడిపోయిందే, ఇంకా మనం బ్రిటన్ మాత్రం ఎంత ఎక్కువ అని అంచనా వేసినా 3 వారముల కన్నా దీర్ఘకాలం నిలువగలుగునా? అది విని శ్రీ భగవానులు మరలా కాని రష్యా అని పలికి అంతటితో ఆ వాక్యమును పూర్తి చేయకయే మౌనం దాల్చిరి. ఆ కాలమున రష్యా జర్మనీకి మిత్రముగా ఉండినందున శ్రీ భగవానులు రష్యాను పేర్కొనుట మాకు ఆశ్చర్యం కలిగించెను. కాని రష్యా ఏమి చేయబోవును అని శ్రీ భగవానులను ప్రశ్నించుటకు మాకు ధైర్యం చాలలేదు. ఆ సంభాషణ జరిగిన తర్వాత సుమారు 1 సంవత్సరమునకు జర్మనీ రష్యాల మధ్య యుద్ధము సంభవించుట, రష్యాపై జర్మనీ దండయాత్రయే మిత్రమండలికి అనుకూల దైవిక పరిణామముగుట జగద్విదితం. ప్రపంచం ఎరుగని అట్లున్న ఈ సర్వసంగ పరిత్యాగి సర్వజ్ఞత్వ మహిమకు ఇది ఒక చిన్న తార్కాణం.